சதாசிவசமாரம்பாம் சங்கராச்சார்ய மத்யமாம் அஸ்மதாச்சார்ய பர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம். 18வது அத்தியாயம் 17வ ஸ்லோகம். யஸ்ய நாஹம் க்ருதோ பாவஹ புத்திர் யஸ்ய ந லிப்யதே ஹத்வாபி ஸ இமான் லோகான் நஹந்தி ந நிபத்யதே. கர்மஃல தியாகமே சந்நியாசம் அனி கிருஷ்ண பரமாத்மா கிரிந்தட்டு ஸ்லோகாலோ செப்பாரு. அதே நிஜமைன சந்நியாசமு. కానీ కొంతమంది రాజసిక గుణం వలన శరీరానికి కష్టం వస్తుందని చెప్పి కర్మలనే త్యాగం చేస్తారు. మరికొంతమంది తామసిక స్వభావం వలన అజ్ఞానం వలన కర్మలను త్యాగం చేస్తారు. విఘ్నులైనటువంటి వాళ్ళు మేధావంతులు కర్మను అనుష్ఠానం చేసి కర్మ ఫలాన్ని మాత్రం త్యాగం చేస్తారు. అది నిజమైన సన్యాసం అని చెప్పారు. అసలు ఈ కర్మ చెయ్యడం, కర్మ చెయ్యకుండా ఉండడం, అసలు ఎవరు ఈ కర్మ చేస్తున్నది, ఈ విషయం చాలామందికి తెలియదు. కర్మ చేసేవాడు కర్త, కర్మలు చేస్తూ ఉంటాడు. అసలు దీని యొక్క విశ్లేషణ ఏమిటి అని తెలుసుకోవాలి. ఈ చేసేవాడెవరు, చేస్తున్నది ఏమిటి, ఏమి ఫలం వస్తున్నది అనే విషయాన్ని కూలంకషంగా తెలుసుకోవాలి అంటే 14వ శ్లోకం నుంచి చెప్తున్నారు, అధిష్టానం తథాకర్త అని. మనిషికి పంచకోశాలున్నాయి, అన్నమయ కోశమని, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఈ 5 కోశాలు కలిపి 3 శరీరాలు, స్థూల, సూక్ష్మ, కారణ శరీరం. ఇందులోనే పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, ప్రాణం, ప్రాణాలు 5 ప్రాణాలు కలిపి ప్రాణమయ కోశంలోకి వస్తాయి. ఇంద్రియాలన్నీ కూడా కలిసి మనోమయ కోశంలోకి, విజ్ఞానమయ కోశంలోకి వస్తాయి. ఈ 3 కలిపి సూక్ష్మ శరీరం. ఇవన్నీ పనిచేసేటప్పుడు ఆ చేసేవాడు ఎవరు అని అంటే పంచమం దైవం అన్నారు. చేసేవాడు వేరే జీవుడు, దైవం అనేటి కూడా ఉన్నది. 5వది, ఈ ఇంద్రియాలన్నిటికీ వెనకాల ఒక అధిష్టాన దైవం ఉంది. ఆ దైవం పనిచేస్తున్నంతసేపే ఈ యొక్క శరీరం పనిచేస్తుంది. దైవం పంచమం అని చెప్పారు. తర్వాత శ్లోకంలో 15వ శ్లోకంలో శరీరవాంగ్ మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః. ఈ శరీరము, వాక్, మనస్సు, మనసా వాచ కర్మణ పనులు చేస్తుంటారు జనం. న్యాయం వా విపరీతం వా, మంచి పనులు చేస్తారు, చెడు పనులు చేస్తారు, ధార్మికమైన కర్మలు చేస్తారు, అధార్మికమైనటువంటివి చేస్తారు. పంచైతే తస్య హేతవః, ఈ మంచి పనులు చేయడానికి, చెడు పనులు చేయడానికి 5 కారణం అన్నారు. ఏ 5 అంటే 14వ శ్లోకంలో చెప్పినవి కారణం అన్నారు. 5 ఏమిటి అంటే తత్రైవం సతి, ఇది ఇలా ఉండగా, మనసా వాచ కర్మలు చేస్తూ ఉంటారు మనుషులు, ధార్మికమైనవి అధార్మికమైనవి, ఇది ఇలా ఉండగా అయితే ఏమిటి అంటే కర్తారం ఆత్మానం కేవలం తు యహ పశ్యతి. ఈ నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను అని అనుకుంటాడు మనిషి, ఆత్మ చేస్తున్నది అనుకుంటాడు. అకృత బుద్ధిత్వాత్ అన్నారు. వివేకమైనటువంటి బుద్ధి లేకపోవడం వల్ల ఈ శరీరము మనసు ఇంద్రియాలు చేస్తున్నటువంటి పనులన్నీ కూడా తానే చేస్తున్నాను నేను చేస్తున్నాను అనుకుంటాడు. అంటే నాకు పాపం వస్తుంది, నాకు పుణ్యం వస్తుంది, నేనే చేస్తున్నాను అనేటువంటి ఆ యొక్క అహంకారాన్ని, అభిమానం, శరీర అభిమానం ద్వారా ఆ కర్మ యొక్క ఫలాన్ని కూడా తన మీదనే వేసుకుంటాడు, నాకే వస్తుంది అనుకుంటాడు అభిమానం వల్ల. మరి అలా అనుకోకుండా ఎలా అనుకోవాలండి అంటే, యస్య న అహంకృత భావ, అహంకారం లేకుండా, ఇది నేను చేస్తున్నాను అనే అభిమానం లేకుండా, అహంకృత భావ, యస్య బుద్ధి న లిప్యతే, ఎవరి యొక్క బుద్ధి అయితే నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను నాకు ఫలం వస్తుంది అనేటువంటి అహంకారం లేకుండా, అటువంటి ఆలోచనతో నిండకుండా ఉండే బుద్ధి, న లిప్యతే అంటే ఎవరి బుద్ధి అయితే ఇటువంటి ఆలోచన ద్వారా ఇటువంటి ఆలోచనతో కూడి ఉండదో అని, న లిప్యతే అని. యస్య బుద్ధి న అహంకృత భావ యస్య బుద్ధి, అంతటితో అయిపోయింది. హత్వా అపి ఇమాన్ లోకాన్ న లిప్యతే, అక్కడ కనెక్ట్ చేసుకోవాలి, న లిప్యతే అతనిని అంటవు అన్నారు. ఈ యొక్క కౌరవులను చంపినప్పటికీ కూడా ఇది చూడడానికి పాపకర్మగా కనపడుతుంది, అందరినీ చంపడం, రక్తపాతం కలిగించడం, యుద్ధం చేయడం, మంచి కర్మ ఎట్లవుతుందండి అంటే, హత్వా అపి ఇమాన్ లోకాన్, వీడను చంపినప్పటికీ కూడా నహంతి న హన్యతే, నువ్వు చంపడం లేదు వాళ్ళు చంపబడుట లేదు అన్నారు. నహంతి న నిబధ్యతే అన్నారు, నువ్వు వాళ్ళని చంపటం లేదు, వాళ్ళని చంపడం వల్ల నువ్వు బంధింపబడవు, న నిబధ్యతే అన్నారు, దాని వలన నీకు ఎటువంటి పాపము రాదు, ఆ పాపం వల్ల నీకు బంధము ఉండదు, పాపం ఉంటే కదా బంధం ఉంటుంది. న లిప్యతే అన్నారు, నీవు ఎటువంటివి అంటవు అన్నారు, న లిప్యతే అన్నారు, ఆ పాప కర్మ నిన్ను అంటదు అన్నారు. ఒకవేళ నువ్వు పాపం అనుకుంటే, నేనేం చెప్తున్నాను ఇది ధర్మ యుద్ధం చెప్తున్నాను, నువ్వేం చెప్తున్నావు అర్జున, పాపకర్మ అంటున్నావు, ఘోరే కర్మణి మాం అన్నారు, ఘోర కర్మగా నువ్వు చూసుకుంటున్నావు, నాకేమో చాలా సంతోషంగా ఉంది అన్నారు. ఎవరికి? కృష్ణుడికి. నాకు చాలా సంతోషంగా ఉంది వీళ్ళందరినీ చంపడం, అందుకే చూపించాడు కదా విశ్వరూపంలో, నాలుగు నోట్లో వేసుకొని అందరినీ పటపటపట కొడుకుతున్నాడు, నా అప్పుడు నవ్వినట్టు నవ్వులుతున్నాడు అందరినీ అన్నారు కృష్ణ పరమాత్మ. అర్జునుడికే సందేహం వచ్చింది, అసలు నువ్వు కృష్ణుడివేనా ఇంకెవరు అన్నాను. మరి అంత ఆనందంగా ఎవరి కృష్ణ పరమాత్మ ఎలా భరిస్తున్నాడంటే, కృష్ణ పరమాత్మకి విషయం తెలుసు, అర్జునుడికి తెలియదు. ఏమి తెలియదు? కృష్ణ పరమాత్ముడికి ఏమి తెలుసు, అర్జునుడికి ఏమి తెలియదండి అంటే, నీ కర్తవ్యం, చేయవలసిన కర్తవ్యం నీకు మంచిదా చెడువా అని నువ్వు ఆలోచించకూడదు, ఇది నా కర్తవ్యం ధర్మమా అధర్మమా అని నువ్వు ఆలోచించాలి, ఇది ధర్మమైనటువంటిదే నేను చెప్తున్నాను, అధర్మం అయినదని చెప్పి నువ్వు అనుకుంటున్నావు, దానివల్ల పాపం వస్తుంది అనుకుంటున్నావు, అసలు నువ్వు నువ్వు అని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు నువ్వు కాదు, ఈ శరీరం మనసు బుద్ధి అర్జునుడు పేరు రూపం ఉన్నటువంటి అర్జునుడు నిజమైన స్వరూపం కాదు, ఆ భీష్ముడు ద్రోణుడు నువ్వు అనుకుంటున్న శరీరాలు కూడా నిజం కాదు, వాళ్ళ స్వరూపం అది కాదు, వాళ్ళ స్వరూపం ఆత్మస్వరూపం, నీ స్వరూపం ఆత్మస్వరూపం. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక, భీష్ముడి ఆత్మను ద్రోణుడి ఆత్మను ఎవరు చంపలేరు, కనుక నువ్వు వాళ్ళని చంపుతున్నానని చెప్పి అనుకోవాలి, మరి ఏమిటయ్యా నేను చేసేది అంటే, వాళ్ళ శరీరాలని తొలగిస్తున్నావు అన్నాడు. వాళ్ళ శరీరాలని అంతం చేయాలి, దేనికంటే వాళ్ళ శరీరాలు అధార్మికుడైనటువంటి దుర్యోధనుడితో కలిసి యుద్ధరంగంలో పాల్గొన్నారు కనుక అన్నారు. కనుక వాళ్ళ శరీరాలు సత్యం అని చెప్పి అనుకోవాకు. ఈ జ్ఞానాన్ని ఇస్తే కానీ అర్జునుడు యుద్ధం చేయడు. నీకు పాపం రాదు, నువ్వు స్వర్గానికి వెళ్తావు, నేను గ్యారంటీ కార్డు ఇస్తానని చెప్తే ఎవరు నమ్ముతారండి? కృష్ణ పరమాత్ముడిని నేను, అవతార పురుషుణ్ణి నేను గ్యారంటీ కార్డు ఇస్తానంటే యుద్ధం చేయవానని చెప్పకూడదు. అక్కడ లాజిక్ చెప్పాలి, రీజన్ చెప్పాలి, హేతువు చెప్పాలి. ఆత్మస్వరూపం ఎప్పుడు చంపబడదు, నా జాయతే నా మ్రియతే అన్నాడు. నువ్వు చూస్తున్న ఈ శరీరం నామరూపాలు మిథ్యా, సత్యం కాదు, అనిత్యం. అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు వాడిని శిక్షించడం నీ ధర్మం. నావాడు కదా, నా తాత కదా, నా గురువు కదా అని చెప్పి నువ్వు ఇక్కడ రాగద్వేషాలు పెట్టుకోవడానికి వీలు లేదు. కాబట్టి నువ్వు విఘ్నుడివి కావాలి, తెలివితేటలు కలవాడివి కావాలి. అంతేకాని మమకారాలు అహంకారాలతో నువ్వు యుద్ధం చెయ్యను అంటే రేపు సమాజం నిన్ను ఏ విధంగా చూస్తుంది? నువ్వు సమాజానికి ఏం నేర్పుతున్నావు? తప్పు చేసిన వాళ్ళందరూ క్షేమంగా ఉంటారు అప్పుడు తర్వాత. కనుక వాళ్ళని శిక్షించడం సమాజానికి ఒక పాఠం నేర్పినట్లే కదా. తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి. ఎవరైనా సరే, నీ సొంత బంధువులైనా సరే, కుటుంబ సభ్యులైనా సరే వెనుకాడకూడదు అని చెప్పడం కోసమే కృష్ణ పరమాత్మ ఆ సన్నివేశాన్ని మనకు పరిచయం చేస్తున్నారు ఇక్కడ. నా లిప్యతే అన్నారు, నీకు ఎటువంటి పాపము రాదన్నారు. అయ్యో నేను చేయొచ్చాండి ఇటువంటిది, మావాడు కదండి, మా అబ్బాయి కదండి, మా అమ్మాయి కదండి, లేకపోతే మా దూరపు బంధువులు కదండి. ఎవరైనా సరే ధర్మం ముందు తల ఒగ్గాల్సిందే. నువ్వు గనక చేయకపోతే నువ్వు కూడా అధర్మంలో చేరిన వాడివి అయిపోతావు. అంతే కదా, అధార్మికులైన వాళ్ళని శిక్షించకపోతే వాళ్ళని ప్రోత్సహించినట్లే కదా. వాళ్ళని ప్రోత్సహించావు అంటే ఏమిటి? అధర్మం చేస్తూ ఉండు నాయన, దుర్యోధన ఇంకాస్త చెయ్యి, నీకు సహాయం చేసే వాళ్ళందరూ కూడా హాయిగా ఉండటం ఉండని అని చెప్పని అర్థం. కనుక అర్జున అలా చెయ్యకూడదు. నీ మమకారాన్ని, నీ అహంకారాన్ని పక్కన పెట్టు. ఈ శరీరం అనేటువంటిది తాత్కాలికం, అనిత్యం. నీ కర్తవ్యం ఇప్పుడు ధర్మ యుద్ధం. నీకు పాపం వస్తుందని అంటున్నావే, అసలు ఈ ధర్మ యుద్ధం వల్ల పాపం రాదు, పుణ్యం వస్తుంది నీకు. ఎందుకు అంటే శాస్త్రం చెప్పింది, ధర్మం కోసం ఎవరైతే వారి యొక్క కర్తవ్యాన్ని చేస్తారో అది భయంకరమైనటువంటి కర్మ అయినా సరే వాళ్ళకి పుణ్యమే వస్తుంది, పాపం రాదు. ఎందుకంటే ధర్మం కోసం చేశాను. అందుకని మన దేవుళ్ళ అందరి చేతుల్లో కూడా ఆయుధాలు ఉంటాయి. ఎందుకండి పూజ చేస్తారు 9 రోజులు దుర్గాదేవిని? ఎన్ని అవతారాలు, చాముండి చూస్తేనే భయంగా ఉంటుంది, కాళికాదేవి, చాముండీశ్వరి, మహిషాసుర మర్దిని. ఎంత పూజ, పొద్దున ప్రసాదం, మధ్యాహ్నం ప్రసాదం, సాయంత్రం ప్రసాదం, ఎందుకండి ఆవిడకి ఇవ్వడం? అటువంటి మహిషాసుర మర్దిని 9 రోజులు ఉపాసన చేస్తాం మనం, శక్తిని ఉపాసన చేస్తాం. దేనికోసం అంటే ధర్మాన్ని రక్షించడం కోసం. కనుక అర్జున నువ్వు యుద్ధం చేయవలసిన అన్నాడు. ఈ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా మిథ్యా అని చెప్పిన తర్వాత ఇంకొక విషయం చెప్పబోతున్నారు. ముఖ్యమైనటువంటి కర్మయోగం గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు కృష్ణ పరమాత్మ. 5-6 శ్లోకాల్లో 3వ అధ్యాయం యొక్క సారాంశాన్ని చెప్పారు కృష్ణ పరమాత్మ. 5-6 3వ అధ్యాయం సారాంశం. ఇది సారాంశం అధ్యాయం కదా, అది గుర్తుందా? 18వ అధ్యాయం సారాంశ అధ్యాయం భగవద్గీతకి. 7, 8, 9, 10, 11, 12 శ్లోకాల్లో 4-5 అధ్యాయాలు చెప్పారు. రెండు అధ్యాయాలని 5 శ్లోకాల్లో చెప్పేశారు. అది గ్రేట్నెస్ అంటే. సమ్మరీ చెప్పగలగాలి, విస్తారంగా చెప్పగలగాలి, సారాంశము చెప్పగలగాలి, విస్తారంగాను చెప్పాలి. మనకు అది చెప్తే ఇది రాదు, ఇది చెప్తే అది రాదు. 4-5 అధ్యాయాల్లో ఆత్మస్వరూపాన్ని గురించి మాట్లాడబడింది. అందులో 7, 8, 9, 10, 11, 12 శ్లోకాల వరకు, 13 నుంచి 17 వరకు 13-14 అధ్యాయాలు. 13-14 అధ్యాయాలు ఏం చెప్పారు? క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అని చెప్పారు. గుణాతీత అధ్యాయంలో చెప్పారు, అన్నిటికంటే గుణాతీతుడుగా ఉండాలి అర్జున, ఈ శరీరం గుణముల చేత చేయబడినది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఈ 16-17 శ్లోకాల్లో ఈ శరీరం ద్వారా చేయబడుతున్న ఈ పనులన్నీ కూడా 13-14 అధ్యాయంలో గుణత్రయ విభాగ యోగంలో చెప్పారు. సో కర్మయోగం, జ్ఞానయోగం, ఇప్పుడు 2 కలిపారు ఇక్కడ. 3, 4, 5, 6 శ్లోకాల్లో కర్మయోగ, 7, 8, 10, 11 వరకు, 12 వరకు జ్ఞానయోగం చెప్పిన తర్వాత ఇంకా 18వ శ్లోకం నుంచి 6 విషయాలు మాట్లాడుతున్నారు కృష్ణ పరమాత్మ. 39వ శ్లోకం వరకు 6 విషయాలు చెప్పబోతున్నారు, చాలా ముఖ్యమైనటువంటివి అన్నీ. మొదటి విషయం ఏమిటంటే జ్ఞానం. 6 టాపిక్స్. ఫస్ట్ టాపిక్ ఈజ్ జ్ఞానం, నాలెడ్జ్. 2వ విషయం కర్మ, యాక్షన్. 3వ విషయం కర్త, ఆ కర్మను చేసేవాడు. కర్మ చేసేవాడు కర్త, డూవర్ అంటాం. 4 బుద్ధి, ఇంటెలిజెన్స్. 5 ధృతి అంటే విల్ పవర్ అంటాం, అనుకున్న దాన్ని చేయడం. వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే అంటారు చూసారా, అది ధృతి అన్నారు. 6వది చివరిది సుఖం, సంతోషం, సుఖం, హ్యాపీనెస్. 18, 19 శ్లోకాల్లో 18, 19, 20 వరకు జ్ఞానం, కర్మ, కర్త గురించి చెప్తున్నారు. 22 వరకు 18, 19, 20, 21, 22 వరకు జ్ఞానం, కర్మ, కర్త గురించి చెప్తున్నారు. 23 నుంచి 28 వరకు బుద్ధి, 29 నుంచి 35 వరకు ధృతి, 36 నుంచి 39 వరకు సుఖం. ఇన్ని విషయాలు చెప్తున్నారు. ఏమండి ఒక్కొక్క దానికి ఇన్ని శ్లోకాలు ఎందుకంటే ఒక్కొక్క దాన్ని 3 విధాలుగా విభజింపబడింది. సాత్వికమని, రాజసికమని, తామసికమని. సాత్విక జ్ఞానం, రాజసిక జ్ఞానం, తామసిక జ్ఞానం. సాత్విక కర్మ, రాజసకర్మ, తామసకర్మ. సాత్విక కర్త, రాజసకర్త, తామసకర్త. సాత్విక బుద్ధి, రాజస బుద్ధి, తామస బుద్ధి. సాత్విక ధృతి, రాజసిక ధృతి, తామసిక ధృతి. సాత్విక సుఖం, రాజసిక సుఖం, తామసిక సుఖం. 3 రకాలుగా ఉంటాయి. ఇప్పుడు జ్ఞానం అనేటటువంటిది 3 రకాలుగా ఉంటుందిట. ఇలా ఉంటుందని ముందు చెప్తున్నారు 18వ శ్లోకంలో. ఆ 14వ శ్లోకం. ఇవి ఈ శ్లోకాలు మనకు ఐక్యూని బాగా పెంచుతుంది. ఈ శ్లోకం ఇప్పుడు మనం చదివే శ్లోకాలు ఐక్యూ అంటే ఇంటెలిజెంట్ కోషెంట్ ఎందుకు ఎట్లా పెంచుతుంది అంటే, అసలు తెలుసుకునేవాడు, చేసేవాడు, జ్ఞాత, జ్ఞానం, జ్ఞేయం, ఇవన్నీ ఎలా జరుగుతున్నది, ఇప్పుడు నా వ్యవహారం, మనం చేసే వ్యవహారమే వదులత ఇట్లా వేసుకొచ్చేయరు. మనం చేసే వ్యవహారం 2 విధాలు. వ్యవహారం అంటే ఏంటి? వ్యవహారం అంటే ఇంటరాక్షన్. మాట్లాడతాం కదా అందరితో, పనులు చేస్తుంటాం కదా, మనం చేసే పనులన్నింటినీ వ్యవహారం అంటాం. మనం చేసే పనులని వ్యవహారం, మాట్లాడే పని కావచ్చు, వినే పని కావచ్చు, ఆలోచించేది కావచ్చు, ఏదైనా కావచ్చు పని, మానస కాయక వాచిక మానస కర్మలన్నీ కూడా వ్యవహారమే. ఇతరులతో మాట్లాడవచ్చు, ఒక్కొక్కసారి మనలో మనమే మాట్లాడుకోవచ్చు, దగ్గర వాళ్ళతో మాట్లాడతాం, దూరం వాళ్ళతో మాట్లాడతాం, ఈమెయిల్లో మాట్లాడతాం, ఎస్ఎంఎస్లో మాట్లాడతాం, అంతా వ్యవహారమే. వ్యవహారం రెండు విధాలండి, జ్ఞాన వ్యవహారం అని, కర్మ వ్యవహారం అని, రెండు విధాలు. ఇంటరాక్షన్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. నాలెడ్జ్ అండ్ యాక్షన్, జ్ఞానానికి సంబంధించినటువంటి వ్యవహారం, కర్మకు సంబంధించినటువంటి వ్యవహారం, అది చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ శ్లోకాలు, బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధా కర్మ చోదన కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహ.
పరిజ్ఞాత జ్ఞేయం జ్ఞానం త్రివిధా. పరిజ్ఞాత అంటే తెలుసుకునేవాడు, ద నోవర్ అంటాం, తెలుసుకునేవాడు, అనుభవించేవాడు, ఎక్స్పీరియన్సర్, అనుభవించేవాడు, తెలుసుకునేవాడు, పరిజ్ఞాత అన్నారు. పరిజ్ఞాత అన్నాను, జ్ఞాత అన్నా కూడా ఒకటి. జ్ఞేయం తెలుసుకునబడేటటువంటిది. ఇప్పుడు నేను ఈ పుష్పాన్ని చూస్తున్నాను, పుష్పాన్ని తెలుసుకున్నాను అన్నారు. నేను జ్ఞాత, పుష్పం జ్ఞేయం, నోవబుల్, ఏదైతే తెలుసుకునబడుతుందో అది జ్ఞేయం, ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్. నేను తెలుసుకునేవాణ్ణి, ఇది తెలుసుకునబడే వస్తువు జ్ఞేయం, నేను జ్ఞాత. ఈ జ్ఞాత జ్ఞేయాలకు మధ్యలో ఏమిటండి వచ్చింది అన్నారు. ఏం కనపడలేదే అన్నా, అది కనపడేది కాదు, అది జ్ఞానం అన్నారు. జ్ఞానం కంటే కనపడుతుందండి పుష్పంలాగా, జ్ఞాత జ్ఞేయం కంటికి కనపడతారు కానీ జ్ఞానం కనపడదు. ఏ అంటే అది బుద్ధిలో ఎక్కడో ఉంటుంది. ఇప్పుడు మీ అందరికీ ఇది పుష్పం అనే జ్ఞానం వచ్చిందా లేదా? మరి మీ జ్ఞానం నాకు కనపడదే, నా జ్ఞానం మీకు కనపడదు, మీ జ్ఞానం నాకు కనపడదు, కనపడదు అంతే. ఎందుకంటే అది అంతే, దీన్నే జ్ఞానం అంటారు, కనపడనటువంటి దాన్ని జ్ఞానం అన్నాం. ఇప్పుడు మూడు జరిగినాయా లేదు ఇక్కడ, దీన్ని ఏం వ్యవహారం అంటాం? జ్ఞాన వ్యవహారం, జ్ఞాన వ్యవహారం. ఈ జ్ఞాన వ్యవహారం మధ్యలో ఎవరెవరు ఉన్నారు? పరిజ్ఞాత ఉన్నాడు, జ్ఞేయం వస్తువు ఉన్నది. వీళ్ళిద్దరికి మధ్యలో వచ్చింది ఏమిటి కనెక్షన్ వల్ల, వ్యవహారం వల్ల? జ్ఞానం, పుష్ప జ్ఞానం వచ్చిందా లేదా? పుష్ప జ్ఞానం, కళ్ళు సరిగ్గా పనిచేస్తుంటే పుష్ప జ్ఞానం తప్పకుండా వస్తుంది. అది ఇంకా బాగా బుద్ధి పనిచేస్తూ ఉంటే ఇది చిన్న రోజా పుష్పం అనే జ్ఞానం. జ్ఞాన ఇంద్రియాల ద్వారా పొందబడేటటువంటి జ్ఞానం జ్ఞాన వ్యవహారం. ఇప్పుడు ఏ ఇంద్రియం వల్ల పొందారండి ఈ జ్ఞానం? చక్షురింద్రియం, కన్ను. కన్ను కర్మ ఇంద్రియమా జ్ఞాన ఇంద్రియమా? జ్ఞాన ఇంద్రియం. సో జ్ఞాన ఇంద్రియాల ద్వారా కలిగేటటువంటి జ్ఞానం, ఆ వ్యవహారం జ్ఞాన వ్యవహారం. అర్థమైందా? ఇంట్రెస్టింగ్గా ఉందా? ఏమండి ఇవన్నీ తెలియకపోయినా కూడా చేస్తున్నాం కదా మేము జ్ఞాన వ్యవహారం. తెలియకుండా చేయడంలో ఆనందం లేదు, తెలిసి చేయడంలో ఆనందం ఉంటుంది. నేను పరిజ్ఞాత జ్ఞేయం జ్ఞానం. ఇట్లా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా రాత్రి దాకా ఎన్ని జ్ఞానాలు వస్తున్నాయండి మనకి? ఒకట రెండ మూడ, పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో, వారానికి లోపల వేల సంఖ్యలో ఎన్ని జ్ఞానాలు వస్తున్నాయి మనకు? ప్రతి ఒక్క కదలిక, ప్రతి ఒక్క పని మనం ఈ జ్ఞానం వల్లనే చేస్తాం. జ్ఞానం లేకపోతే చేయలేము. తినే ముందు ఆ తినేది ఏమిటని మనకు తెలియాలి కదా, తాగే ముందు ఏమి తాగుతున్నామని తెలియాలి కదా. ప్రతి పనికి ముందు జ్ఞానం వస్తుంది, తర్వాత పని వస్తుంది. అర్థమైందా? పరిజ్ఞాత, జ్ఞేయం, జ్ఞానం త్రివిధ, మూడు రకాలు. తర్వాత కర్మ చోదన, కర్మ, కర్త, కరణం. కర్మ చోదన అంటే పని చెయ్యడానికి పురికొల్పేటటువంటివి మూడు. చోదన అంటే పురికొల్పడం అంటారు, ఇంపెల్లర్ అంటారు. నిన్నెవరు పురికొల్పింది ఈ పని చేయడానికి? ఇన్స్టిగేటర్ అంటారు, పురికొల్పడం. కర్మ చోదన, కర్మ చెయ్యడానికి ఎవరు పురికొల్పారు? వినడం ఒక కర్మే కదా, వ్రాయడం ఒక కర్మే కదా, చూడడం ఒక కర్మే కదా, తలకాయ ఊపడం ఒక కర్మే కదా. ఇన్ని కర్మలు చేస్తున్నాం కదా మనం. ఈ కర్మలు చేసేటప్పుడు ఇందులో మూడు ఉన్నాయి. మళ్ళీ ఎలాగైతే జ్ఞాన వ్యవహారంలో ముగ్గురు ఉన్నారు, జ్ఞాత, జ్ఞేయం, జ్ఞానం, మరి కర్మలో కూడా ముగ్గురు ఉండాలి కదా, కర్త, కర్మ, కరణం అన్నారు. చేసేవాడు, ఇందాకేం చెప్పాను, తెలుసుకునేవాడు, ఇప్పుడు వ్రాసేవాడు, వినేవాడు, అక్కడ తెలుసుకునేవాడు, ఇక్కడ వ్రాసేవాడు, తెలుసుకునేవాడు, కూర్చున్నవాడు, యాక్షన్ అన్నమాట పని. దీన్నే కర్మ అంటాం. కర్మ చేసేవాడు అంటే పని చేసేవాడు కర్త అవుతాడు, సబ్జెక్ట్ అన్నా. కర్మ చేసేవాడు కర్త అన్నా, డూవర్ అంటారు ఇంగ్లీష్లో. ఇప్పుడు వినే ఉన్నటువంటి పని చేస్తున్నారు కదా మీరు, మీరేమవుతారు? కర్త అన్నారు. ఏం పని చేస్తున్నారు? వింటున్నారు, వినడం అనేటటువంటి పని చేస్తున్నారు, వ్రాయడం అనే పని చేస్తున్నారు, కాబట్టి కర్త అన్నారు. ఏం చేస్తున్నారు, ఏం కర్మ చేస్తున్నారు? కొంతమంది ఊరికినే వింటున్నారు, కొంతమంది వ్రాస్తూ వింటున్నారు, కొంతమంది వింటున్నారో లేదో కూడా ఊరికి జోక్ అన్నాను, మీరందరూ వింటున్నారు శ్రద్ధగా నాకు తెలుసు. కనుక కర్త కర్మ చేస్తూ ఉన్నాడు. దేని ద్వారా చేస్తున్నాడు అంటే కరణం కావాలి. వ్రాస్తున్నాము అంటే పాణి ఇంద్రియం, కరణం అంటే, కరణం అంటే సాధనం, ఒక మీన్స్. దేనివల్ల చేస్తూ, ఇన్స్ట్రుమెంట్ అంటాం ఇంగ్లీష్లో, పరికరం, పరికరం. ఇన్స్ట్రుమెంట్ ఏమంటారు? పరికరం అంటారు. తెలుగు భాష ఎక్కువగా రావాలి కదా, పరికరం అన్నారు. ఇప్పుడు రాసేటప్పుడు ఏం పరికరం ఉపయోగిస్తున్నామండి? చెయ్యిని ఉపయోగిస్తున్నాం. ఆ చెయ్యి ఏ పరికరాన్ని ఉపయోగిస్తుంది? పెన్నును ఉపయోగిస్తుంది. వినేటప్పుడు ఏం పరికరాన్ని ఉపయోగిస్తున్నాం? ఏ ఇంద్రియం? కరణం, శ్రోత్ర ఇంద్రియ, కరణం. ఇలా కరణ ఇంద్రియాలను ఉపయోగిస్తున్నాము, వ్రాస్తున్నాము, వింటున్నాము, చక్షురింద్రియం ద్వారా చూస్తున్నాము. కాబట్టి ఇప్పుడు మీరు కర్త, పని చేస్తున్న వాళ్ళు ఏమి చేస్తున్నారు అనేది తెలుసు, దేంతో చేస్తున్నారని కూడా తెలుసు కదా. కూర్చున్నాను, కూర్చున్నాను. ఎవరు కూర్చున్నారు? నేను కూర్చున్నాను. ఎక్కడ కూర్చున్నావు? ఏమిటి పరికరం అంటే కుర్చీ మీద కూర్చున్నాను అన్నారు. అంటే బాహ్యంగా ఉండవచ్చు కరణాలు. కారులో వచ్చాను అంటాడు, కారు ఒక కరణం, పరికరం. కనుక కర్త చేసే ప్రతి పనికి చేసేవాడు కర్త, చెయ్యబడేటటువంటి పని కర్మ. ఆ కర్తకి కర్మకి మధ్యలో ఒక కరణం కావాలి. ముగ్గురు ఉన్నారా లేదా ఇప్పుడు? ఇందులో ఏదైనా సందేహమా? లేదు కదా. సో ఈ మూడు, ముగ్గురు ఏం చేస్తారంటే కర్మను చెయ్యడానికి హేతువు అన్నాం. కర్మ చోదన అన్నారు, ఇంపెలర్స్ ఆఫ్ యాక్షన్ అన్నారు. కర్త లేకుండా కర్మ జరుగుతుందా? కరణం లేకుండా కర్మ జరుగుతుందా? కర్మ లేకుండా కర్మ జరుగుతుందా? జరగదు కదా. కనుక ముగ్గురు అవసరం. ఇప్పుడు జ్ఞాన వ్యవహార, కర్మ వ్యవహార అర్థమైందా? ఏం చేస్తు ఏం చేయడం లేదండి, ఊరికినే కూర్చున్నా అన్న. ఏం చేయడం లేదన్న, ఏమి చేయకపోవడం కూడా ఒక కర్మే, ఏమి చేయకపోవడం కూడా ఒక కర్మే. అదే చెప్తున్నారు కృష్ణ పరమాత్మ, కర్మ చోదన, కర్త కర్మ కరణం కర్మచోదన. ఈ ముగ్గురు కలిసి కర్మలు చేయడానికి హేతువు కారణమై ఉన్నారు. చోదన అంటే పురికొల్పేటటువంటిది, చెయ్యి 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 అని చెప్తున్నాయి ఈ ముగ్గురు కూడా. చేసి ఈ మనిషిని ఏం చేస్తున్నాయి, జీవుణ్ణి, రే ఆ పని చేయరా, ఈ పని చేయరా, ఆ పని చేయరా అన్న. నీవు కర్తవి కావలసినది కర్మని చెయ్యి, కరణాన్ని ఉపయోగించు అన్నారు. ఇది తెలుసుకో, అది తెలుసుకో, ఈ జ్ఞానాన్ని పొందు, ఆ జ్ఞానాన్ని పొందు అనేటటువంటిది మనిషికి, జీవుడికి వీడిద్దరూ కలిసి జ్ఞాన వ్యవహారం, కర్మ వ్యవహారం. ఉదయం నుంచి సాయంత్రం దాకా జనం చూడండి పరిగెడుతున్నారు, బస్ స్టాండ్లోనైనా, సినిమా హాల్లోనైనా, రైల్వే స్టేషన్లోనైనా, పార్కు చుట్టూ కార్లు స్కూటర్లే, జనం పరిగెడుతున్నారు పార్కులో. జాగింగ్ చేసేవాళ్ళు, వాకింగ్ చేసేవాళ్ళు, రన్నింగ్ చేసేవాళ్ళు, ఇంత ఇదే పెద్ద పార్క్ అనుకుంటా మెడ్రాసులో కదా, చెన్నైలో ఇదే పెద్ద పార్క్. మీరు ఆల్ యువర్ ఆల్ గ్రేట్ అనమాట. ఏం చేస్తున్నారు అందరూ, పరిగెడుతున్నారు. కర్మ చోదన ఎందుకురా అంటే, ఎవరో చెప్పారు డాక్టర్ గారు జ్ఞానం వచ్చింది, ఏమిటి ఫ్యాట్ ఎక్కువగా ఉన్నా క్యాలరీస్ తగ్గించుకున్నాడు, జ్ఞానం వచ్చింది. ఆ జ్ఞాత ఏం చేస్తున్నాడు, కర్మ చేస్తున్నాడు. డాక్టర్ గారు చెప్పారు ఓవర్ వెయిట్ ఉన్నాను అని, అనే జ్ఞానం వచ్చింది జ్ఞాత. ఏం చేయాలి, వాకింగ్ కర్మ చేయాలి. దేంతో చేస్తాడు, కాళ్ళతో చేస్తాడు. సో కాళ్ళతో ఆ యొక్క కర్మ చేస్తూ ఉంటాడనమాట. జ్ఞానం వ్యవహార, కర్మ వ్యవహార. సరే, ఇది ఈ విధంగా త్రివిధ కర్మ సంగ్రహ. ఈ సంగ్రహ అంటే సంగ్రహంగా చెప్పాలంటే కర్మ చెయ్యాలి అంటే ఈ ముగ్గురు ఉండాలి. నెక్స్ట్ తర్వాత శ్లోకం.
జ్ఞానం కర్మ చ కర్త చ త్రిధైవ గుణ భేదతః ప్రోచ్యతే గుణ సంఖ్యానే యథావత్ శృణు తాన్యపి.
గుణసంఖ్యానే అంటే సాంఖ్యయోగంలో, కపిలుడు రాసినటువంటి సాంఖ్యయోగంలో వాళ్ళు మూడు గుణాలున్నాయి, ప్రకృతికి మూడు గుణాలున్నాయి. మనం అందరం ఆ మాయా ప్రకృతి ద్వారా చేయబడిన వాళ్ళమే కనుక ప్రతి వ్యక్తిలో కూడా మూడు గుణాలు ఉంటాయి. ఏమిటా మూడు గుణాలు మీకు తెలుసు, మీకు తెలుసా, ఎక్కడ విన్నారు, ఏ అధ్యాయంలో విన్నారు? ఇప్పుడే కదండి స్వామిని మీరు చెప్పారు అన్నారు. నేను చెప్పాను సరే, 14వ అధ్యాయంలో విన్నాం, గుణత్రయ విభాగ యోగంలో, గుణత్రయ విభాగ యోగంలో విన్నాం. ఈ మూడు గుణాలు ఉన్నాయి అని చెప్పి సాంఖ్యయోగం చెప్తుంది, కపిలుడి యొక్క సాంఖ్య శాస్త్రంలో. గుణసంఖ్యానే ఈ గుణాలను లెక్క పెట్టేటటువంటి శాస్త్రం. సత్వగుణం ఒకటి ఉందని, రజోగుణం ఉందని, తమోగుణం ఉందని, గుణత్రయమని, ఈ మూడు గుణాల కలయికే, కలిసి ఉండడమే ఈ మాయా అని, ప్రకృతి అని, దీనికి పేరు అని వాళ్ళు చెప్తారు. మనం కూడా ఫాలో అవుతాం అది. ఈ సాంఖ్యం వాళ్ళు చెప్తారు ఏమని, జ్ఞానం కర్మచ కర్తాచ త్రిధాయేవ గుణభేదత ప్రోచ్యతే. ఒక వ్యక్తి మూడు గుణముల ద్వారా చెయ్యబడినటువంటి వాడు కనుక ఈ శరీరం, మనసు, బుద్ధి అన్నీ మూడు గుణాల యొక్క ప్రోడక్ట్ కనుక ఈ జ్ఞాత కర్త కర్మ చేసేటప్పుడు ఈ మూడు గుణాల యొక్క ఎఫెక్ట్ ఉంటుందా ఉండదా? ఉంటుంది అని చెప్తున్నారు, ఉంటుంది అన్నారు. ఏం గుణాలంటే చెప్పాను ఇందాక, సాత్విక గుణం, రాజసిక గుణం, తామస గుణం. సాత్విక జ్ఞానం, రాజస జ్ఞానం, తామస జ్ఞానం, సాత్విక కర్త, రాజసకర్త, తామసిక కర్త, సాత్విక కర్మ, రాజసకర్మ, తామసిక కర్మ, త్రిధా ఏవ ప్రోచ్యతే. చెప్పబడుతున్నాయి, పిలువబడుతున్నాయి. గుణభేదత మూడు భేదాలు ఇప్పుడు అంటే జ్ఞాత, జ్ఞానం, కర్త, కర్మ ముగ్గురిని 3×3 మూడు గుణాలు కదా, మూడు రకాలు కదా, ఒక్కొక్కటి మూడు రకాలు, మూడు మూడు 9. ఇప్పుడు 9 రకాలైనటువంటి విషయాలు వినాలి మనం. ఇక్కడి నుంచి చెప్పబోతున్నారు 20వ శ్లోకం నుంచి. సాత్విక జ్ఞానం అంటే ఏమిటి, రాజసిక జ్ఞానం అంటే ఏమిటి, తామసిక జ్ఞానం అంటే ఏమిటి, తర్వాత శ్లోకం చదువుతాం. ఇక్కడ ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాల్సింది ఇంకొకటి ఏంటంటే, జ్ఞాన వ్యవహారంలో ముగ్గురు ఉన్నారని చెప్పన్నాం మూడు విషయాలు, కర్మ వ్యవహారంలో ముగ్గురు. ఒక వస్తువు యొక్క మనకు కలిగే జ్ఞానం మన లోపలకి కోరికను కలిగిస్తుంది. ఆడిసేల్ అన్నారు, ఆడిసేల్ పాత సోఫా ఇస్తే కొత్త సోఫా ఇస్తాట. ఈ జ్ఞానం కలిగిందా లేదా? ఆ జ్ఞానం కలగంగానే ఏమవుతుంది, కోరిక వస్తుంది లోపల, అరే మన ఇంట్లో పాత సోఫా ఉంది ఇచ్చేస్తే పోతుంది ఎందుకు, కొత్త సోఫా తెచ్చుకుందాం అంటాడు. అక్కడ వాడేం చెప్తారు తెలుసా, సోఫా 15,000, నీ పాత సోఫా ఇచ్చి 2,000 కిందకి వస్తుంది, మిగతా 13,000 ఇచ్చిపో అంటాడు. అది అక్కడ రాయొచ్చు కదా బోర్డు మీద, అంటే అక్కడ రాస్తే ఎవరు రారు షాప్కి. స్వామిని మీకెట్లా తెలుసు ఇవన్నీ అడగకండి, ఊరికి చెప్తున్నా ఉదాహరణకి. అలా ఎన్నో మనం రిడక్షన్ సేల్ అన్నా ఏదన్నా అంటే ఇక్కడ దొరుకుతుందంటే ముందు తెలుసుకుంటాం. తెలుసుకోగానే ఇప్పుడు కొంచెం చీప్గా దొరుకుతున్నాయి, న్యూ ఇయర్కి చాలా చీప్గా ఇస్తాడు, హాఫ్ రేట్లో ఇస్తారని ఇట్లా ఇస్తున్నాడని తెలియంగానే ఏమవుతుంది, కామం అనే డిజైర్ వచ్చేస్తుంది. ఆ డిజైర్ రాగానే ఏమవుతుంది, నెక్స్ట్ నెక్స్ట్ వాట్ కార్ డ్రైవింగ్ స్టార్ట్ షాపింగ్ అన్న కర్మ. సో నాలెడ్జ్ మేక్స్ ద పర్సన్ అ డిజైరస్, కోరిక కలుగుతుంది. ఈప్సితం కర్మ అన్నారు, కర్తుహు ఈప్సితం కర్మ అన్నారు. అంటే ఏమిటి, కర్తుహు ఈప్సితం కర్మ అంటే ఆప్తుం ఇష్టం, ఈ కర్తకి కొనుక్కునేవాడికి కర్త అది పొందాలనేటటువంటి కోరిక, ఆప్తుం ఇష్టం అన్నారు. ఆప్తుం ఇష్టం ఇది పొందాలి అనేటువంటి కోరిక, ఆప్తుం ఇష్టం ఎవరికి అంటే కర్తకి. ఏం చేయాలని అది ఇష్టం వచ్చిన రాగానే ఏం చేస్తాడు, కర్మ చేస్తాడు కదా. ఈ కర్తకి దాని గురించి జ్ఞానం కలిగింది, దాని మీద కోరిక కలిగింది, కర్మ చేస్తాడు, కావాలనేటటువంటి ప్రయత్నం చేస్తాడు. దేర్ఫ దాన్ని ఏమంటారు, దాన్ని కర్తుహు ఈప్సితం కోరిక కర్మ. కర్మ అంటే ఏమిట్రా అన్నారు, కర్మ అంటే ఏమి లేదండి, కర్త చేత చేయబడేది. ఎందుకు చేస్తాడంటే వాడికి కావాలని కోరిక కలిగింది చేస్తున్నాడు అన్నాడు. ఇది ఎవరు చెప్పారు ఈ గ్రామర్ అంటే, పాణిని చెప్పాడు. పాణిని సూత్రంలో కర్తుహు ఈప్సితం కర్మ డెఫినేషన్ కర్మకి ఏమండి, ఒక వ్యక్తి ఒక పని ఎందుకు చేస్తాడండి అన్నాడు, ఆ పని వల్ల ఏదో పొందబోతున్నాడు, ఆ పడేటటువంటి దాని మీద కోరిక కలిగింది అతనికి అన్నారు, అది ఇష్టం అన్నారు. దానివల్ల ఈ కర్త ఏం చేస్తున్నాడు, కర్మ చేస్తున్నాడు. కర్తుహు ఈప్సితం కర్మ తస్య అతిశయేన ప్రత్యయ అతిశయేన ఆప్తుం ఇష్టం, అది చాలా పొందాలనేటువంటి కోరిక అన్నమాట. అతిశయేన ఆప్తుం ఇష్టం అన్నారు, దాన్ని ఈప్సితం అన్నారు, ఈప్సితమం అన్నారు. అతిశయేన ఆప్తం అది కొని తీరాలండి, మరే రేపు కొనొచ్చురా షాప్ మూస్తారేమంటే, మూయర్లేండి నేను వెళ్తానంటాడు. అతిశయేన అన్నాడు, ఈరోజు కొని తీరాలి, ఈరోజు మా ఇంట్లో చూసుకోవాలి దాన్ని నేను అన్నారు. అంటే వాళ్ళు ఎవరిన కొనుక్కుపోతారు రేపు పోతే, దాన్ని ఏమంటారు ఈప్సితమం అంటారు. ఈప్సితమం నిద్రపోతారా చూడండి, ఆహా అది వచ్చే వరకు నిద్ర కూడా రాదు మనిషికి, అంటే సూపర్లేటివ్ డిగ్రీ అన్నమాట, డిజైర్ సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది. ఈప్సిత తమం అన్నారు. సరే ఏమిటండి అయితే అంటే, యహ కామీ భవతి సహ కర్త భవతి అన్నారు అక్కడ శ్లోకంలో. ఇది దీని యొక్క ఎలాబొరేషన్ అన్నమాట. కర్తుహు ఈప్సితమం కర్మ అని చెప్పాను. యహ కామీ భవతి, ఎవరైతే కాముకుడవుతాడో, ఇది కావాలి అది కావాలని కోరుకుంటాడో, యహ కామీ భవతి వాడే కదా చేస్తాడు. సహ కర్తా భవతి, సహ కర్తా భవతి. యహ కర్తా భవతి, ఎవరైతే కర్త అవుతాడో, చేసేవాడవుతాడో, సహ కర్మ కురుతే అన్నారు. అతనే కర్మ చేస్తాడు. ఇష్టం లేని వాడు ఎందుకు చేస్తాడండి? దానివల్ల ఏదైనా నాకు ఇష్టం ఉంటే కదా చేస్తాను. సో యహ కామీ భవతి సహ కర్తా భవతి, యహ కర్తా భవతి సహ కర్మ కురుతే. బృహదారణ్యకంలో చెప్పబడింది ఇదంతా. ఎక్కడుందండి పుస్తకంలో? ఏ పుస్తకంలో చూశారంటే బృహదారణ్యక ఉపనిషత్తులో. సహ యథా కామో భవతి తత్కర్మ కురుతే, యత్ కర్మ కురుతే తద్ అభిసంపద్యతే అని అన్నారు. అది కృష్ణ పరమాత్మ అప్పు తీసుకున్నారు అక్కడి నుంచి ఈ శ్లోకంలోకి. సహ యథా కామో భవతి, ఏదైతే కామిస్తాడో, ఏదైతే కోరుకుంటాడో, యథా కామో భవతి తత్కర్మ కురుతే, దానికి సంబంధించిన కర్మే చేస్తాడు. యత్కర్మ కురుతే, ఏ కర్మ అయితే చేస్తాడో తత్ ఏవ అభిసంపద్యతే, దాన్నే పొందుతాడు మనిషి అన్నాడు. నిద్రాహారం లేకుండానైనా ఇల్లు కట్టాలి, ఇల్లు కట్టాలి, ఇల్లు కట్టాలి అన్నాడు, కట్టేశాడు. గృహప్రవేశం, గృహప్రవేశం అన్నాడు, అయింది గృహప్రవేశం. గ్రహం కూడా ప్రవేశించింది అన్నాడు. ఏమిట్రా అంటే, తర్వాత తెలిసిందండి ఇదేదో లిటిగేషన్లో ఉందండి అంటాడు. గ్రహం గృహంలో వచ్చిన తర్వాత గ్రహం పట్టుకుంది అన్నాడు. అంత లోన్ తీసుకొని ఇల్లు అంతా కట్టుకుని ఎంత చేసిన తర్వాత పట్టా రాలేదంటాడు. అది లేదు ఇది లేదంటాడు. దానికి ఎవరో బాకీ ఉన్నారు ఆ ల్యాండ్కి అంటాడు. కోర్టులో ఫైలు కేసు ఉన్నా, ఇది గ్రహమా గృహమా? కామో తత్ అభిసంపద్యతే అన్నారు. సో కర్త జ్ఞాత భవతి, ఫస్ట్ తెలుసుకుంటాడు. కర్మ జ్ఞాన విషయం, కరణం జ్ఞాన పరికరం, కరణం జ్ఞాన పరికరం అన్నారు. కనుక జానాతి ఇచ్చతి యతతే అన్నారు. ఫస్ట్ తెలుసుకుంటాడు జానాతి, తర్వాత కోరుకుంటాడు ఇచ్చతి, తర్వాత యతతే అన్నారు. ప్రయత్నం చేసేదాన్ని పొందాలని కోరుకుంటాడు అన్నారు. సరే ఇప్పుడు వీళ్ళు చెప్పినటువంటి సాంఖ్యయోగంలో చెప్పినట్టు మూడు గుణాలు, అవి నేను చెప్పబోతున్నాను. విను శృణు, తాని అపి యథావత్ శృణు, నేను చెప్పినట్లుగా విను, మరేదో విధంగా విను మాకు. యథావత్ శృణు, ఎందుకంటే వాళ్ళు తప్పు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఎవరు? సాంఖ్యులు. సాంఖ్యులు యోగా వాళ్ళు, యోగ వైశేషిక న్యాయ మీమాంస వాళ్ళందరూ కూడా దీన్ని సరిగా అర్థం చేసుకోలే. కనుక యథావత్ శృణు, నేను చెప్పినట్లుగా విను, చెప్పవలసిన విధంగా నేను చెప్తాను, నువ్వు తెలుసుకోవలసిన విధంగా తెలుసుకోవాలి. తప్పుగా తెలుసుకున్నావంటే కన్ఫ్యూజనో కన్ఫ్యూషన్ అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. యథావత్ అన్నారు. యథా శాస్త్రం. తర్వాత శ్లోకం.
సర్వభూతేషు ఏనైకం భావమవ్యయ ఈక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం.
సరే, ఇప్పుడు సాత్విక జ్ఞానం అంటే ఏమిటి అర్జున? ఈ సాంఖ్యాలు ఏం చెప్తారంటే, అనేక ఆత్మలు ఉన్నాయండి, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఆత్మ, ఆళ్ళకు ఒక ఆత్మ, ప్రతి మనిషికి ఒక్క జీవుడికి ఒక్కొక్క ఆత్మ ఉందిట. ఇప్పుడు ఎన్ని ఆత్మలు ఉన్నాయండి అంటే, చాలా ఆత్మలు ఉన్నాయండి అన్నాడు. ఆత్మ ఏం చేస్తుందిట అంటే, ఆత్మ అకర్త అన్నాడు. అది ఏమి చెయ్యదండి అన్నాడు. కానీ భోక్త అన్నాడు. కానీ అన్ని అనుభవిస్తుందిట. పాతకాలంలో ఉండే హస్బెండ్లు అందరూ అంతే కదా, ఈ రోజులు అందరు చేస్తున్నారులేండి. అందుకని పాతకాలంలో హస్బెండ్ అంటే ఏం చేసేవాళ్ళు కాదు, పనులు అన్నీ భార్య చేయాలి, భర్త కూర్చొని తింటూ ఉంటాడు అన్నమాట. ఓల్డెన్ డేస్లో హస్బెండ్స్, మోడర్న్ డేస్ కూడా అట్లాగే అంటారా? కాదు కదా, చేస్తున్నారు. ఓకే, సో దే ఆర్ హెల్పింగ్ నౌ. అట్లాగే ఈ ఆత్మట సాంఖ్యయోగుల ప్రకారం ఆత్మ ఏమి చెయ్యదుట, కర్త అకర్త ఏమి చెయ్యదు. కానీ భోక్త అన్నాడు. చెయ్యని వాడు భోక్త ఎట్లవుతాడండి? అందుకని ఆడవాళ్ళు తెలివిగా మోడర్న్ డేస్ ఏం చేస్తున్నాడు, నువ్వు భోక్త కావాలంటే కర్త కావాలి. చెయ్యి వినాల్సిందే. సాంఖ్యయోగంలో చెప్పినట్టుగా కాదు, నేను ఇప్పుడు అద్వైతం చదువుతున్నావు. కర్తవైతే భోక్తవి కూడా కావాలి అన్నారు. అంటే నేను ఇప్పుడే కష్టంలో నువ్వు కూడా భాగం పంచుకో అని అర్థం. ఓకే, అది మర్చిపోండి ఇప్పుడు. ఓకే, సీరియస్ టాపిక్ మాట్లాడుతున్నా. కనుక ప్రకృతిని కర్త్రీ అంటారు వాళ్ళు. ప్రకృతిని కర్త్రీ వాళ్ళు ఏమంటారు? ప్రపంచం సత్యం అంటారు. ప్రకృతి కూడా సత్యం వాళ్ళకి. ఒక్కడ అద్వైతికి మాత్రమే ప్రకృతి సత్యం కాదు, మిథ్యా. ఇప్పుడు సాంఖ్య, యోగ వీళ్ళందరూ కూడా వీళ్ళని మనం పూర్తిగా అంగీకరించాం, పూర్తిగా వ్యతిరేకించాం. ఏం చేస్తాం? మనకు కావలసిన దాన్ని మాత్రం తీసుకుంటాం, అక్కర్లేని దాన్ని వదిలిపెడతాం. వాళ్ళ ఫిలాసఫీ నుంచి కొంచెం అప్పు తీసుకుంటాం. అది మనకు ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకొని మిగతాది వదిలిపెట్టేస్తాం. అది మనం చేసే పని. ఎందుకండి అట్లా చేస్తారు? తప్పు కదా అది? అంటే తప్పు కాదు, ధర్మం. ఏమిటంటే పురాణమిత్యేవ న సాధు సర్వం. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటుంటారు, చూసారా? ఏమండి ఓల్డ్ అయినంత మాత్రాన అన్ని గోల్డ్ అవుతాయో ఏమిటి? పురాణం ఇతి ఏవ న సాధు, అదేదో పాతకాలంది కదా, అన్ని బాగుంటాయని చెప్పకండి. న సాధు సర్వం, పురాణమితి ఏవ న సాధు సర్వం. పాతదైనంత మాత్రాన మంచిది కావాలని లేదు. ఎందుకంటే ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళందరూ మాట్లాడతారు, ఆ రోజుల్లో ఇట్లా ఉండేవండి అన్నీ. ఆ రోజుల్లో నెయ్యి అంటే ఇట్లా ఉండేది, ఆ రోజుల్లో పాలు ఇలా ఉండేవి. అంటే ఆ రోజులు ఉన్నవన్నీ మంచివని చెప్పగలవా ఏమిటి? పురాణమిత్యేవ న సాధు సర్వం. అయితే మోడర్న్ కొంతమంది అంటారు, ఆల్ వెస్ట్రన్ అంతా కూడా మంచిది కాదండి అంటారు, ఇండియన్ ఈజ్ బెస్ట్ అంటారు. కొంతమంది ఇండియా ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్, ఇండియన్ ప్రోడక్ట్స్ ఆర్ నాట్ గుడ్, బట్ వెస్ట్రన్ ప్రోడక్ట్స్ ఆర్ గుడ్ అంటారు. మనమేం చెప్తాం? గుడ్ ఇల్లే బ్యాడ్ ఇల్లే, అందులో కొన్ని మంచి ఉన్నాయి, ఇందులో కొన్ని మంచి ఉన్నాయి. ఇది కదా పద్ధతి. ఏది పూర్తిగా మంచిది కాదు, ఏది పూర్తిగాను చెడు కాదు. అందుకని రెండో లైన్లో ఏం చెప్తామంటే, నచాపి కావ్యం నవమిత్యవద్యం అన్నారు. అది క్రొత్తదైనంత మాత్రాన నచాపి కావ్యం క్రొత్తదై, అక్కడ భగవద్గీతలో శ్లోకం లేదు. నచాపి కావ్యం క్రొత్తదైనప్పటికీ కూడా నూతనమైన అయినంత మాత్రాన దాన్ని మనం కొట్టిపారేయకూడదు. ఇదంతా మోడర్న్లో ఇప్పుడు వచ్చిందండి ఫ్యాషన్, మనకు వద్దండి అనకూడదు. నచాపి కావ్యం నచమిత్యవధ్యం, ఇది తీసుకోకూడదు అని చెప్పి అనకూడదు. మరి ఏం చేయాలండి అన్నారు. సంతః పరీక్ష అన్యతరత్ భజంతే. సంతః అంటే తెలివిగల వాళ్ళు, విఘ్నులు అన్యతరత్ భజంతే అన్నారు. వేరే అయినటువంటి దాన్ని తీసుకుంటారు. దాన్ని ఇది పురాణం పాతదని చెప్పి తీసుకోరు, ఇది క్రొత్తదని చెప్పి వదిలిపెట్టరు, నిందించరు. అందులో మంచి ఉంటే తీసుకుంటారు, ఇందులో మంచి ఉంటే తీసుకుంటారు. ఇప్పుడు మన అద్వైతులు సంతః పరీక్ష అన్యతరద్ భజంతే. మూఢులు ఏం చేస్తారు? మూఢ పరప్రత్యయ నేయ బుద్ధి. మూఢులు ఏం చేస్తారంటే, అంతా మోడర్న్ ఇస్ గుడ్ అని చెప్పి ఇది తీసుకుంటారు. కొంతమంది ఏం చేస్తారు, పాతదంటే గుడ్ అని చెప్పి అది తీసుకుంటారు. అది తప్పు. కనుక ఆ కాలాలకు సంబంధించి ఏదేది మంచిదో అది తీసుకోవడం తెలివి గల వాళ్ళ లక్షణం అన్నారు. అందుకని కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు, ఇప్పుడు సాంఖ్యంలో నుంచి అప్పు తీసుకుంటున్నారు, ప్రకృతి మూడు గుణాలను మాత్రం అప్పు తీసుకుంటున్నారు, కానీ ప్రపంచ సత్యం అని ఒప్పుకోం, ఆత్మకర్త అని ఒప్పుకోం. అర్థమైందా? సాత్వికం జ్ఞానం తత్ విద్ధి. ఇది సాత్విక జ్ఞానం అని తెలుసుకో. దేన్ని అంటే, దేని ఆటలు ఆడాలంటే, ఆట ఆడాడంటే అంపైర్ ఉంటాడు కదండి, అంపైర్ని, అంపైర్ ఏది చెప్తే అది ఒప్పుకోవాలి కదా. నేను ఒప్పుకోనండి అంటాడు, అయితే ఆటలో నుంచి వెళ్ళిపో అంటాం కదా. అదేవిధంగా ఇక్కడ శృతి యుక్తి అనుభవ ఇస్ అంపైర్. నువ్వు శాస్త్రం చదవాలి అంటే నా ఇష్టం వచ్చినట్లు చదువుతాను అనకూడదు. ఆటలోకి వెళ్ళిన తర్వాత నా ఇష్టం వచ్చిన ఆడతానంటే ఊరుకుంటాడా ఏమిటి? ఆ అంపైర్ ఏం చేస్తాడు క్రికెట్లో, అన్నిటికీ ఆవిడ చూపిస్తాడు, అంతే అవుట్. ఇలా చెప్పాడు అంటే ఇంకా వాళ్ళిద్దరు మాట్లాడకూడదు, అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు. శాస్త్రం ఈజ్ లైక్ అంపైర్, అనుభవం అంపైర్, యుక్తి లాజిక్ అంపైర్. ఇక్కడికి వచ్చి మీరు మాట్లాడకూడదు, దాన్ని ఒప్పుకుంటేనే నువ్వు నిలుస్తావు, లేకపోతే నీ శాస్త్రం నిలవదు అన్నారు. వాళ్ళు అలా చేయలే, శృతి యుక్తి అనుభవాన్ని తీసుకోలేదు. అద్వైతి ఏం చేశాడు, శృతి యుక్తి అనుభవాన్ని తీసుకున్నాడు. శృతి ప్రమాణం, లాజిక్ మన అనుభవ ప్రమాణం కూడా. అది చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. సాత్విక జ్ఞానం అంటే ఏన ఏకం ఈక్షతే అవ్యయం అవిభక్తం భావం విభక్తేషు సర్వభూతేషు. అన్నీ సర్వభూతముల యందు, సర్వభూతాలు అన్ని జీవరాశులు విభక్తంగా ఉన్నాయి కదా, మనుషులని పశువులని జీవరాశులన్నీ విడివిడిగా ఉన్నాయి కదా, మనుషులోనే స్త్రీ అని పురుషులని విడివిడిగా ఉన్నారు కదా, పక్షులని మృగాలని క్రిమికీటకాదులని విడివిడిగా ఉన్నారుగా. విభక్తేషు భూతేషు అవ్యయం అవిభక్తం ఏకం ఇక్షతే. ఎవరైతే ఒక్క ఆత్మని అన్ని జీవరాశుల్లో, మనుషుల్లో, మృగాల్లో, కీటకాల్లో, పశుపక్షాదుల్లో కూడా ఒకే ఆత్మ ఉన్నది అని ఎవరైతే తెలుసుకుంటాడో, ఎవరైతే జ్ఞానాన్ని పొందుతాడో అతడికి సాత్విక జ్ఞానం ఉన్నది అని అర్థం. ఈ శరీరాలు వేరైనప్పటికీ కూడా, విడివిడిగా ఉన్నప్పటికీ కూడా, అన్నిటి యందు కూడా ఎలా సూత్రంలో ఒకే సూత్రం దారం మణులు విడివిడిగా ఉంటాయి, మణే సూత్రే మణిగణాయివ, ఆత్మ ఒక్కటే ఏకం అవ్యయం, ఒకటే ఆత్మ, దీనికి అవ్యయం ఇదే, ఇది నశించదు, తరిగిపోదు, కరిగిపోదు, చెడిపోదు, నాశనం లేదు. అవ్యయం అవిభక్తం, దాన్ని విభజించలేం, అవిభక్తం విభక్తం చేయడానికి వీలు కాదు. మరి మనిషికి ఒక ఆత్మని ఎలా చెప్తా ఉన్నాయి, మనిషికి ఒక ఆత్మ కాదు, అలా ఉపాధి ఉన్నప్పుడు అలా కనపడుతుంది అది. అవిభక్తం ఆత్మ, ఏకం ఆత్మ, అవ్యయం ఆత్మని ఎవరైతే చూస్తూ ఉంటారో, అన్నీ చూసేటప్పటికీ కూడా. ఇప్పుడు తంగమాడిగారికి వెళ్తే ఒక పక్క చైన్లు ఉంటాయి, ఒక పక్క ఉంగరాలు ఉంటాయి, ఒక పక్క మంకీలు ఉంటాయి, ఒక పక్క గొలుసులు ఉంటాయి, ఒక పక్క గాజులు ఉంటాయి. ఇవన్నీ చూసేటప్పుడు వీటన్నిటిలో ఉన్నది ఒక్కటే అని మీకు తెలుసా తెలియదా, ఏమిటది అబ్బా అది ఎలాగో, స్త్రీలు పురుషులు పశువులు పక్షులు క్రిమికీటకాదులు మృగాలు ఇవన్నీ కూడా అనేక జీవరాశుల్లో కూడా సర్వభూతేషు యహ పశ్యతి యహ ఈక్షతే ఏన ఈక్షతే ఎవరి చేతనే అయితే చూడబడుతున్నదో అటువంటి వ్యక్తి మాత్ అతని జ్ఞానమే జ్ఞానం. అది జ్ఞాన సాత్విక జ్ఞానం. అది అట్లా కానటువంటి జ్ఞానం సాత్విక జ్ఞానం కాదు. సాత్విక జ్ఞానం కాకుండా ఇంకేమున్నాయి, ఇంకా రెండు జ్ఞానాలు ఉన్నాయి, రాజస జ్ఞానం, తామస జ్ఞానం. అంటే ఏమిటి, జ్ఞానికి తప్ప మిగతా వాళ్ళందరికీ ఉన్న జ్ఞానం ఏం జ్ఞానం, రాజస జ్ఞానం, తామస జ్ఞానం. చదవండి నెక్స్ట్ శ్లోక.
పృథక్త్వైన తు యజ్ఞానం నానాభావాన్ పృథక్ విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం. యత్ కృష్ణవదేకస్మిన్ కార్యం సక్తమహైతుకం అతత్వార్థవదల్పం చ తత్తామసముదాహృతం.
ఇప్పుడు ప్రపంచంలో సాధారణంగా అందరికీ ఉండే జ్ఞానం ఎలా ఉంటుంది తెలుసుకోవాలి. ఇప్పుడు మనకు సాత్విక జ్ఞానం ఉందా, రాజసిక జ్ఞానం ఉందా, తామసిక జ్ఞానం ఉందని చెప్పి లిట్మస్ టెస్ట్ కాబట్టి మనం క్లెయిమ్ చేసుకోవడం కాదు. నాకు ఏ జ్ఞానం ఉంది, నాకు ఈ జ్ఞానం ఉందండి, ఆ జ్ఞానం ఉంది. ఏం జ్ఞానం అయ్యా నాయన అంటే రాజస జ్ఞానం, తామస జ్ఞానం. ఎలా ఉంటుందిట, హే అర్జున, రాజస జ్ఞానం తత్ విద్ధి, అది రాజస జ్ఞానం అని తెలుసుకో. ఏది, యత్ జ్ఞానం, ఏ జ్ఞానమైతే, ఏ జ్ఞానమైతే పృథక్విదాన్ వేత్తి, నానాభావాన్ సర్వేషు భూతేషు పృథక్త్వేన పృథక్విధాన్ వేత్తి అన్నారు. అంటే అన్ని జీవరాశుల యందు, సర్వేషు భూతేషు అన్ని జీవరాశుల యందు, నానాభావాన్ అంటే అన్నింటి యందు, అన్ని ఆత్మల యందు, అంటే ప్రతి ఒక్క జీవరాశి యందు ఒక్కొక్క ఆత్మ ఉన్నట్లుగా చూస్తాడు, విడివిడిగా చూస్తాడు, ఒకే ఆత్మగా చూడడు, ఒకే ఆత్మగా తెలుసుకోలేడు, విడివిడిగా చూస్తాడు. నానాభావాన్ అంటే ఎన్నో ఆత్మలు ఉన్నట్లుగా, ఏనుగులో పెద్ద ఆత్మ ఉంటుందిట, చీమలో చిన్న ఆత్మ ఉంటుందిట. ఎందుకంటే చీమ ఆత్మ వేరు, ఏనుగు ఆత్మ వేరు కదా. అందుకని పృథక్ విధాన్ అన్నారు, విడివిడిగా చూస్తాడనమాట. అంటే బహు ఆత్మని అన్నారు, అనేక ఆత్మల్ని అనేక జీవరాశుల యందు అనేకంగా గ్రహిస్తాడు, ఒకటిగా చూడలేడు. పృథక్త్వేన విడివిడిగా చూస్తారు, వాడు వేరు, నేను వేరు, ఆ జీవరాశి వేరు, ఈ జీవరాశి వేరు. మన మన అద్వైత శాస్త్రం ఏం చెప్తోంది, భారతీయ శాస్త్రం అంతటా దేవుడే ఉన్నాడు, అన్నింటి యందు దేవుడే ఉన్నాడు, ఆత్మస్వరూపంగా ఉన్నాడు అని చెప్తున్నాం కదా. వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, దేవుడు ఉన్నాడు అందరిలో కొంచెం కొంచెం కొంచెంగా ఉన్నాడు. మనమేం చెప్తాం, ఆ దేవుడే అందరిలో ఉన్నాడు, ఒకే విధంగా ఉన్నాడు, కొంచెం ఎక్కువ తక్కువలో తేడా లేదు. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే, నిండార రాజులో ఉన్న బ్రహ్మం ఒక్కటే, పేదవాడ సేవకుడిలో ఉండే బ్రహ్మం ఒక్కటే అని చెప్పారు. కానీ రాజుకు, రాజులో పెద్ద మంచి ఆత్మ ఉంటుంది, సేవకుడిలో చెడు ఆత్మ ఉంటుంది అని చెప్పారండి. ఎక్కడన్నా ఉండేది రాముడు ఒక్కడే అన్నాడు, పరమాత్ముడు ఒక్కడే అన్నాడు. అది చెప్తారు, వీళ్ళకి తెలియదు ఆ సంగతి అన్నారు. ఎవరు వాళ్ళు, రాజసిక జ్ఞానం ఉన్నవాళ్ళు. తామసిక జ్ఞానులు ఏం చేస్తారు, తామసం ఉదాహృతం తత్ అన్నారు. ఇది తామస జ్ఞానం అని చెప్పబడుతుంది. ఏమిటది అంటే, అది జ్ఞానం అనేటువంటిది మనం సప్లై చేసుకోవాలి, అన్వయించుకోవాలి. తామసం జ్ఞానం ఇది అని ఎవరు చెప్పారు, ఏం చెప్పారు, ఏకస్మిన్ కార్యే సక్తం, ఈ యొక్క శరీరానికి సంబంధించి ఉన్నదే ఆత్మ, ఈ శరీరమే ఆత్మ. కార్యం అంటే శరీరం, ఈ యొక్క శరీరం, ఈ శరీరమే ఏకస్మిన్ శరీర, ఇదే ఆత్మ, ఈ శరీరమే ఆత్మ అన్నారు. కృష్ణవత్, ఇదే సర్వం, ఇంక దీనికంటే ఏమీ లేదండి, ఇదే టోటల్ హోల్, దీనికంటే ఇంకేం లేదండి. శరీరం కంటే ఇంక లోపల ఎక్కడుంది, సూక్ష్మ శరీరం ఉందంటారా, ఎవరు చూశారండి, ఏమిట్రా ఉన్నదండి, ఇదేనండి ఉన్నది శరీరం అన్నాడు. కంటికి కనపట్టలేదు కాబట్టి లేదంటాడు. కృష్ణవత్, సూక్ష్మ శరీరం లేదు, సూక్ష్మ శరీరమే ఒప్పుకొని వాడికి కారణ శరీరం ఎక్కడ చెప్తామండి, కారణ శరీరం లేదంటాడు. మరి దానికి ఏం చెప్తావురా, ఈ శరీరమే ఆత్మ అయితే మరి ప్రతి శరీరం విడివిడిగా ఉన్నది కదా. ఒకడేమో రోగంతో బాధపడుతున్నాడు, ఒకడేమో సుఖంగా ఉన్నాడు, ఒకడేమో ఆనందంగా ఉన్నాడు, ఒకడేమో కష్టపడుతున్నాడు, ఒకడేమో రోగంతో బాధపడుతున్నాడు, ఒకడేమో ధనవంతుడిగా ఉన్నాడు, ఒకడేమో బీదవాడుగా ఉన్నాడు, ఒకడేమో ఆకలిగా అలమటిస్తున్నాడు, ఒకడేమో బాగా నిండగా తిని అజీర్ణం ఎక్కువైంది. మరి ఈ తారతమ్యానికి కారణం ఏమిటంటావు అన్నాడు. అదంతా ఏదో బై ఛాన్స్ అండి అంటాడు, ఏదో కాకతాళీయంగా జరుగుతుంది అంటాడు. దానికి దానికి సమాధానం చెప్పలేవు కదా. మనమేం చెప్తాం, ఈ తేడాలన్నిటికీ కారణం సూక్ష్మ శరీరం, దాని యొక్క కర్మ ఫలం. ఆ జీవుడు సూక్ష్మ శరీరం ఈ శరీరంలో ఉండి అనుభవిస్తున్నాడు. ఈ శరీరం పోయినా సరే ఆ జీవుడు సూక్ష్మ శరీరం మరొక శరీరాన్నైనా తీసుకొని అనుభవించి తీరాలి కర్మఫలాన్ని. లేకపోతే ఏం చేస్తాడు మనిషి, ఈ శరీరం ఇంతటితో సమాప్తం అంటే తప్పులన్నీ చేసి సూయిసైడ్ చేసుకుంటాడు. పాపం పోతుంది కదా, తప్పులన్నీ చేసిన తర్వాత పాపం రాదు కదా, సూక్ష్మ శరీరం ఉంటే కదా పాపం వస్తుంది. వాడు పనిష్మెంట్ ఇచ్చే లోపల కోర్టు వాడు వీడేం చేస్తాడు, పొటాషియం సైనైడ్ వేసుకుంటాడు. వాడు పనిష్మెంట్ ఇచ్చే లోపల నేనే వేసుకుంటాను, చేసేసిన అక్రమాలు చేసి. ఇప్పుడు సూయిసైడ్ వాళ్ళందరూ బాంబు పెట్టుకుని, మానవ బాంబు అంటారు చూసారా, ఎవరండి వాళ్ళు? తామస జ్ఞానం, చేయవలసిన అక్రమంతా చేసి అజ్జుమల్లా వాడి పేరేంది, చంపవలసిన వాళ్ళందరినీ చంపేసేసి వాడు చనిపోతాడు. ఎందుకు? అల్లా దగ్గరికి పోతాడట. అల్లా దగ్గరికి పోతాడో లేదో ఆ సంగతి తర్వాత తనకు తానే చంపుకుంటాడు, కాల్చి చంపుకుంటాడు. బాంబు ఉంటుంది అక్కడే టైం, అదే చనిపోతాడు. ఎందుకంటే వాడికి తెలుసు వాడు చేసిన దానివల్ల పనిష్మెంట్ వస్తుంది తర్వాత అని. వాళ్ళు ఊరిదీసే బదులు తానే చనిపోతాడు. ఏం జ్ఞానం ఇది? తామసిక జ్ఞానం అంటారు. కనుక తామసిక జ్ఞానం నుంచి రాజసిక జ్ఞానం టు సాత్విక జ్ఞానానికి రావాలి మనిషి.
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.